സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓ
మూడవ అధ్యాయం కర్మయోగం అని చెప్పబడుతున్నది. 43 శ్లోకాలు ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాయం మనం పూర్తి చేశాం. ఈ 43 శ్లోకాల యొక్క సారాంశం ఈరోజు చెప్తాను. కర్మయోగం అనేటువంటిది ఏమిటి అని మనకు తెలియాలి అంటే ఈ అధ్యాయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ అధ్యాయం మొదట అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్ముణ్ణి, జాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవాన్. అంటే ఈ ప్రశ్న 2వ అధ్యాయంలో విన్నటువంటి విషయం మీద ఆధారపడి ఉన్నది. దీన్ని అనుప్రశ్న అంటాం. మనం అంతకుముందు విని ఆ విన్న విషయం మీద ఏదైనా మనకు సందేహం వస్తే ఆ సందేహాన్ని ప్రశ్న రూపంలో మనం అడిగితే దాన్ని అనుప్రశ్న అంటారు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు 2వ అధ్యాయంలో అంటే, జ్ఞాని అంటే ఎవరు అని చెప్పారు. ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి జ్ఞాని అనబడతాడు. ఆ జ్ఞానం పొందడం చాలా కష్టం. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మనం మనస్సు శుద్ధి చేసుకోవాలి. ఆ మనస్సు శుద్ధం అంటే రాగద్వేషాలు లేకుండా ఈర్ష, అసూయ, కోపతాపాలన్నింటినీ కూడా నిగ్రహించినటువంటి వ్యక్తే మనస్సు శుద్ధపడిన వ్యక్తి అని అర్థం. ఆ మనస్సు శుద్ధం కావాలంటే ప్రతి మనిషి తన యొక్క స్వధర్మ అనుష్ఠానం చెయ్యాలి. వారి వారి కర్తవ్యాలను పాటించాలి ముందు. అలా పాటించినప్పుడు మనస్సు శుద్ధపడుతుంది. అలా శుద్ధపడిన మనస్సు జ్ఞాన యోగ్యతను పొంది తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అలా ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పారు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో, స్థిరప్రజ్ఞ లక్షణాలను. అలా చెప్పిన తర్వాత జ్ఞానమే చాలా గొప్పది అని 2వ అధ్యాయంలో స్థాపించారు కృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞానమే విశిష్టమైనది, చాలా గొప్పది, దాన్ని మించినది లేదు అని నిర్ణయం చేసేశారు. చేసిన తర్వాత అదే అధ్యాయంలో అర్జునుణ్ణి కర్మయోగం గురించి చెప్పి, నువ్వు నీ యొక్క కర్మని కర్మయోగంగా మార్చుకో, కర్మయోగాన్ని ఆచరించు అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. అప్పుడు అర్జునుడికి సందేహం వచ్చింది. ఇంతసేపు జ్ఞానాన్ని కీర్తించి ప్రశంసించి అది బంధ కారణం కర్మ అని చెప్పి కర్మలోకి మణి నన్ను దించుతున్నావే అని, జ్ఞానమే ప్రశస్త్యం అని చెప్పి కర్మ బంధిస్తుంది మనిషిని, కర్మ వల్ల మనిషికి మోక్షం రాదని చెప్పావు, మళ్ళీ నన్ను ఎందుకయ్యా ఈ కర్మల్లో దించుతావు, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాడు. జాయసీ చేత్ కర్మణస్తే, కర్మ కంటే జ్ఞానం చాలా ఉత్తమమైనదని చెప్పావు, నాకు నువ్వు ఎందుకు ఈ ఘోర కర్మలో నువ్వు నియమిస్తున్నావు ఇప్పుడు అని అన్నాడు. అది మామూలు కర్మ కూడా కాదు, ఘోర కర్మ. తన యొక్క బంధువులని సంహరించాలి యుద్ధంలో, ఇలాంటి కర్మ నన్ను చేయమనడం న్యాయమా నీకు అని అడుగుతున్నాడు అర్జునుడు. కనుక ఇప్పుడు ఈ కర్మయోగం చెయ్యాలంటున్నావు, జ్ఞానయోగం గొప్పదని చెప్పావు, ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావడం లేదు, నన్ను ఒకటి చేయమంటున్నావు ఒకటి గొప్పని చెప్పావు, ఎలా ఉంటుంది అది? ఒకటి మంచిదని చెప్పిన తర్వాత, గొప్పదని చెప్పిన తర్వాత, మరొకటి తక్కువ అని చెప్పిన తర్వాత ఎదుటి వ్యక్తి ఏం కోరుకుంటాడు? సహజంగా మంచిది, ఆ గొప్పది, శ్రేష్టమైనది కోరుకుంటాడు కదా. ఆ తక్కువగా ఉన్నటువంటిది కోరుకోడు కదా. 500 రూపాయలు ఇక్కడ పెట్టి, 1000 రూపాయలు ఇక్కడ పెట్టి, 2000 రూపాయలు ఇది, 500 రూపాయలు ఇది చాలా ఎక్కువ కాస్ట్లీ, 500 రూపాయలు చాలా తక్కువ అంటే, అందుకని నువ్వు 500 రూపాయలు తీసుకో అన్నట్లు ఎట్లా ఉంటుంది? 1000 రూపాయలు ఉంటే ఇవన్నీ కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోవచ్చు, ఇవి కొనుక్కోవచ్చు, దానికంటే తక్కువ సగం అందులో. కనుక అర్జున నువ్వు 500 రూపాయలు తీసుకో అంటే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది ఇప్పుడు కృష్ణుడు చెప్పే లక్షణం. జ్ఞానం చాలా గొప్పది, కర్మ బంధిస్తుంది, కనుక నువ్వు కర్మ చెయ్యి అంటున్నాడు. ఇంకా అర్జునుడికి అర్థం కాలే ఏం చెయ్యాలని. కనుక అర్జునుడు ఏమడుగుతున్నాడు, ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పు నాకు, ఏది చేస్తే శ్రేయస్సో నాకు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ మొదలు పెడతారు 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం దాకా. మొదటి విషయం, మొదటి టాపిక్ నేను ఉపోద్ఘాతం అంటారు. కృష్ణ ఏం చెప్తున్నారు 1 నుంచి 7 వరకు మొదటి ఉపోద్ఘాతంలో, అర్జున ఈ యొక్క ప్రపంచంలో నేను 2 నిష్ఠలని అంటే 2 ఆశ్రమాలను స్థాపించాను. అంటే జీవిత విధానం, లైఫ్ స్టైల్ అంటారు. నిష్ఠ అంటే జీవిత విధానం. ఏమిట 2 జీవన విధానాలు అంటే సన్యాసము, గృహస్థాశ్రమము. కర్మయోగం ఏమో గృహస్థాశ్రమంలో ఉన్నవారికి, జ్ఞానయోగం సన్యాసాశ్రమంలో ఉన్నవారికి. నేను ఇలా 2 విధాలుగా నిర్ణయించాను. లోకేస్మిన్ ద్విధ నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం. అంటే సన్యాసులకి జ్ఞానయోగం, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి కర్మయోగేన యోగినాం గృహస్థానాం అని చెప్పారు. నేను ఇలా చెప్పేశాను మొదటే సృష్టి ఆరంభంలోనే. మయా ప్రోక్త ఎందుకు చెప్పానో తెలుసా? ఈ జ్ఞానయోగం అందరికీ సాధ్యం కాదు ఆరంభంలోనే. కనుక కర్మయోగం ద్వారా అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించి అన్ని కర్మలను, వైదిక కర్మలను చేస్తూ, నిష్కామ కర్మ చేస్తూ ఉండి 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 తర్వాత జ్ఞానయోగానికి వెళ్ళాలి. అందరూ నేరుగా జ్ఞానయోగానికి వెళ్ళలేరు అన్నారు. కనుక కర్మయోగం చేయడం, గృహస్థాశ్రమంలో ఉండడం చాలా మంచిది. అసలు కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. నహి కశ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత. అసలు ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు అర్జున. సన్యాసికి కూడా కొన్ని కర్మలు ఉంటాయి, సన్యాసాశ్రమ కర్మలు ఉంటాయి. కనుక కర్మ చేయకపోతే శరీర యాత్ర కూడా కష్టం, జీవనం కూడా కష్టం కదా, కర్మ చెయ్యాలి. కనుక మన స్వధర్మం చేయడమే మంచిది. ఎప్పుడు కూడా అది చేస్తూ చేస్తూ ఉండు, నీవు మోక్షానికి అర్హుడు అవుతావు తర్వాత. అందుకని నిలుచుండి నీళ్లు తాగమంటారు, పరిగెత్తి పాలు తాగే కంటే నులుచుని నీళ్లు తాగు నాయన అంటారు చూసారు మన వాళ్ళు. అందుకని కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండు, చిన్నగా జ్ఞానయోగ అభ్యాసం చెయ్యి. ఒకేసారి నువ్వు ఇట్లా జంప్ చేస్తే పడిపోతావు. అందుకని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అర్జున నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది కానీ ఫలంలో అధికారం లేదు. కనుక కేవలం కర్మత్యాగం వల్ల, సన్యాసం తీసుకోవడం వల్ల మోక్షం రాదు. గృహస్థాశ్రమంలో ఉండి ఇక్కడ జ్ఞానాన్ని పొందితే ఇక్కడ మోక్షం వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉండి శాస్త్రం చదివి ఇక్కడ జ్ఞానాన్ని పొందొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు. కనుక కర్మ అనేటువంటిది చాలా అవసరం. కర్మ మొదలుపెట్టినంత మాత్రాన మోక్షం రాదు, జ్ఞానం లేకుండా మోక్షం రాదు. కనుక ప్రేయస్సు, శ్రేయస్సు, ఈ ప్రేయస్సులో ఆరంభించి శ్రేయస్సు కోసం పనిచేయి. ఒకేసారిగా శ్రేయస్సుకు వెళ్ళలేవు నువ్వు. మనిషి ఎదగాలి, అర్హుడు కావాలి, తయారు కావాలి దానికి. అందుకని శాస్త్రం చెప్పిన పద్ధతిలో, గురువు చెప్పిన పద్ధతిలో వెళుతూ ఉండు, అది నీకు క్షేమం. తొందరగా ఆశపడి ఏదో చెయ్యాలని ఆశపోవాలి, ఆశపడితే నువ్వే మోసపోతావు చివరికి. మోసపోవడం అంటే ఏమిటి? కర్మ వదిలిపెట్టడం వల్ల నీకు చిత్తశుద్ధి రాక, జ్ఞాన యోగ్యత లేకుండా నువ్వు ఒకవేళ సన్యాసాశ్రమం తీసుకున్నా కూడా, అక్కడికి పోయినా కూడా నీ మనస్సు చంచలంగానే ఉంటుంది, అక్కడికి పోయినా కూడా నీ మనసు ప్రశాంతత ఉండదు. కనుక ఆశ్రమ భేదం కాదు కావలసింది, నీకు ఇప్పుడు కావలసింది కర్మయోగం అని ప్రేయస్ అనేది ఆరంభించి దాని నుంచి శ్రేయస్సుకు రావాలి అన్నారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పు అంటే ఎట్లా అది ఉంటుందంటే, నిద్రపోమంటారా అన్నం తినమంటారా అన్నట్ట. ఎవరో ఏమండి, రోజు నిద్రపోయేది అన్నం తినేది, ఏదో ఒకటి చెప్పండి. కొంచెం అన్నం తినేసిన తర్వాత నిద్రపోనాయన అంటున్నారు. రెండు వద్దు నాకు, ఒకటి చెప్పండి అంటే ఎట్లా ఉంటుంది? భోజనము చేయాలి, నిద్రము పోవాలి. భోజనం చేయలేదు అనుకోండి, అసలు నిద్ర పడుతుందా? నిద్ర కాస్త తక్కువ తింటేనే నిద్ర పట్టదు జనానికి, అసలు తినకపోతే ఇంకే నిద్ర పడుతుంది. అందుకనే చాలా మంది రాత్రిపూట ఎక్కువ తింటుంటారు. రాత్రిపూట ఎక్కువ తినకూడదు, కానీ బాగా తింటే నిద్ర వస్తుందని చెప్పి బాగా నిద్ర తింటారు, తర్వాత అనారోగ్యం వస్తుంది. కనుక భోజనం చేసేదా నిద్రపోయేదా అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పు అంటే ఎట్లా ఉంది? అట్లా ఉంటుంది. జ్ఞానయోగమా కర్మయోగమా? ఆహారంలో ఏ ఆహారం తీసుకోవాలి అంటే ఛాయిస్ ఉంది. ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి దానికి ఛాయిస్ ఉంటుంది మనకి. ఇది తినడమా అది తినడమా, ఇది వద్దనుకుంటే ఇది ఆపేసి అది తినచ్చు, అందులో ఛాయిస్ ఉంది. ఆహారం మధ్య మనకి ఛాయిస్ ఉంది, ఏం తినాలో ఏం తినకూడదో, ఎంత తినాలో ఎంత తినకూడదో మనకు మన ఇష్టం అది. అదే నిద్రలో కూడా 6 గంటలు పడుకోవాలా లేక పగటి పూట పడుకోవాలా వద్దా, ఎన్ని గంటలు పడుకోవాలి, పడుకుంటే ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలకు లేవాలి మనం నిర్ణయించుకోవచ్చు. నిద్రలో కూడా మనకు ఛాయిస్ ఉంది. కనుక పగటి పూట పడుకుందామా వద్దా, లేదా రాత్రిపూట ఎన్ని గంటలకు పడుకుందాం, ఇదంతా మనకు ఛాయిస్ ఉందా లేదా. కనుక ఒక విషయంలోనే ఛాయిస్ ఉంటుంది, కానీ వేరు వేరు విషయాల్లో ఛాయిస్ ఉండదు. నిద్ర అనేది వేరు, ఆహారం అనేది వేరు, ఆ రెండింటి మధ్యలో ఎట్లా ఛాయిస్ ఉంటుంది? ప్యాంట్ వేసుకోనో షర్ట్ వేసుకోనో అన్నట్ట ఒక, వాటి మధ్యలో ఎట్లా ఛాయిస్ ఉంటుంది? ఈ రెండు చొక్కాల మధ్యలో ఏది వేసుకోను, రెండు షర్ట్లలో ఏది షర్ట్ వేసుకోనో ఇది వేసుకోనో అని అడగచ్చు. కానీ ప్యాంటు షర్ట్కి మధ్యలో ఛాయిస్ ఉంటుందా? రెండు అవసరమే కదా. అట్లా కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కర్మయోగం జ్ఞానయోగం వేరే వేరే అవి. ఒకటేమో చిత్తశుద్ధిని ఇస్తుంది, ఒకటేమో జ్ఞానాన్ని ఇస్తుంది. కనుక ఈ రెండింటి మధ్య ఛాయిస్ ఉండదు అర్జున, తప్పకుండా కర్మ చేసి తీరాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా అని జ్ఞాన యోగ్యతను పొందాలి, వైరాగ్యాన్ని పొందాలి, మనసు శుద్ధతను పొందాలి అని చెప్పిన తర్వాత ఈ మొదటి విషయంలో ఈ రెండు నిష్ఠలు నా చేత చెప్పబడినాయి, గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం. రెండు ఆశ్రమాలు మంచిదే, కానీ కొంతమందికి వైరాగ్యం ఉండడం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మలోనే వాళ్ళకి కర్మయోగం పూర్తి అవ్వడం వల్ల నేరుగా సన్యాసం తీసుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. వేల మందిలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు సన్యాసం తీసుకుంటారు, కానీ అందరూ తీసుకోగలరా? వాళ్ళు పూర్వజన్మలోనే కళ్యాణం చేసుకుని వచ్చేసి ఉంటారు. అందువల్ల ఎవరైనా నేరుగా వివాహం చేసుకోకుండా సన్యాసం తీసుకుంటే వాళ్ళు పూర్వజన్మలో వివాహం అయిందని గుర్తు, జ్ఞాపకం పెట్టుకోండి. వివాహం అవ్వడం వల్ల వాళ్ళకి ఈ జన్మలో వైరాగ్యం వచ్చింది, కాకపోతే మీకు కొంత లేటుగా వస్తుంది వైరాగ్యం, అంతే తేడా. మీకేమైతే ఈ జన్మలో వస్తుంది వైరాగ్యం, వాళ్ళకి కిందటి జన్మలోనే వచ్చింది. కనుక ప్రతి వాళ్ళు ఆ గృహస్థాశ్రమం ద్వారా వచ్చి రావాల్సిందే. కనుక ఇప్పుడు కర్మయోగము అవసరము. ప్లేటు కడగడం, చెయ్యి కడుక్కోవడం, భోజనం చేయడం, ఏ చేయమంటారు రెండులో అన్నట్ట. చెయ్యి కడుక్కోవాలైనా శుద్ధం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. అవునా, నేను భోజనం చేయాలంటే ముందు చెయ్యి కడుక్కోవాలి. అలాగే మనసు శుద్ధం చేసుకొని జ్ఞాన యోగానికి రావాలి అనేది మొదటి ఉపోద్ఘాతంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. తర్వాత ఈ కర్మయోగం అనేది ఇప్పుడు ఎలా చెయ్యాలి, అది రెండవ విషయం. కర్మయోగం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి? ఎనిమిదవ శ్లోకం నుంచి ఇరవయవ శ్లోకం ఒకటో లైన్ దాకా ఆ కర్మయోగం చెప్తున్నారు. ఈ కర్మయోగం అనేటువంటి కర్మ అనేది నాలుగు విధాలుగా మనం చేస్తే అది కర్మయోగం అవుతుంది. కర్మయోగాన్ని నాలుగు విధాలుగా, నాలుగు విధాలుగా అంటే మొదటి విధం ఏమిటి, కర్మని ఈశ్వర ఆజ్ఞగా భావించి కర్మ చెయ్యి, అది మొదటిది. ఈశ్వర ఆజ్ఞగా అంటే ఏమిటి, ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తున్నాడు నన్ను, నియతం కురు కర్మత్వం కర్మజ్యాశోహ్య కర్మణ. నియతం కర్మ, చెయ్యవలసిన కర్మలు, డ్యూటీలు, కూతురుగా నీ బాధ్యత తల్లిదండ్రులు వైపు, కోడలుగా నీ బాధ్యత, భర్తగా భార్యకి నీ బాధ్యత, తల్లి తండ్రిగా పిల్లలకు నీ బాధ్యత, ఏది ఉన్నదో అది నియతం కర్మ, అది ఆజ్ఞగా పాటించి చెయ్యి అన్నారు. ఆ చేసేటప్పుడు ఎటువంటి భావన ఉండాలి, ప్రాపర్ యాటిట్యూడ్, ప్రాపర్ యాక్షన్. ఆ భావన ఎలా ఉండాలి అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మ కురు అన్నాడు. ఈ కర్మ నేను చేసేటప్పుడు ఈశ్వరుడు కోసమే చేస్తున్నాను, ఆయనకు అర్పణ చెయ్యి. ఫలం వచ్చేటప్పుడు ఈశ్వర దగ్గర నుంచి వస్తున్నది కనుక ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురు. కర్మ చేసేటప్పుడు నువ్వు కర్తవి, ఫలాన్ని అనుభవించేటప్పుడు నువ్వు భోక్తవి. కర్తగా ఈశ్వరార్పణ బుద్ధి, భోక్త ప్రసాద బుద్ధి. కష్టమూ రావచ్చు ఆ ఫలం, దుఃఖంగానూ రావచ్చు, ఇష్టంగానూ ఉండవచ్చు ఆ ఫలం, అయిష్టంగానూ ఉండవచ్చు, కానీ అది ప్రసాదంగా భావించి మనస్సులో మనం తీసుకుంటే అది భావన అంటారు, ప్రాపర్ యాటిట్యూడ్. కర్మని కర్మయోగంగా మార్చాలి అంటే ఈ భావన ఉంటే అది కర్మ కర్మయోగంగా మారుతుంది. కర్మ గొప్పదా హీనమైనదా అంటే ఎవరు నిర్ణయిస్తారంటే నీ భావన నిర్ణయిస్తుంది. నీ భావన, నీ ఆలోచన, ఆ కర్మ వైపు నీ దృష్టి, అది భగవంతుడి కోసం నువ్వు చేస్తూ ఉంటే అది ఉత్కృష్టమైపోతుంది. ఆ కర్మ అది చూడటానికి హీనంగా అనిపించవచ్చు, అందుకని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. నువ్వు చేసే పనిని పూజించు, మొదట భగవంతుడిగా పూజించు ఆ పనిని. ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యవాదు. ఇష్టం లేని పనైనా సరే ఇష్టంగా మార్చుకో, అది నీ యొక్క బాధ్యత అయితే. ఇంట్లో ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని చూసుకోవాలి, కష్టమే. అయిష్టంగా ఉంటుంది చాలా మందికి, అత్తగారిని మామగారిని చూసుకోవాలి, ముసలి వాళ్ళు ఉంటారు ఇళ్లల్లో, వాళ్ళని చూసుకోవడం కష్టమే కదా, అయిష్టంగా ఉంటుంది. కానీ ఇష్టంగా చెయ్యి అంటున్నాడు. ఆఫీసులో ఉద్యోగం చేయాలంటే అయిష్టంగా ఉంటుంది, శాలరీ తీసుకునేటప్పుడు ఇష్టంగా ఉంటుంది, నెలంతా పనిచేయాలంటే కష్టంగా ఉంటుంది, శాలరీ తీసుకునేటప్పుడు ఇష్టంగా ఉంటుంది, కానీ ఆ పని చేసేటప్పుడు ఇష్టంగా చెయ్యి. అది నీకు శ్రమ లేకుండా చేస్తుంది ఆ భావన. మొదట కర్మని యజ్ఞ ఆజ్ఞగా మార్చుకో, ఆర్డర్ అన్నారు ఈశ్వర ఆజ్ఞ. ఆ చేసేటప్పుడు ఇది ఈశ్వరుడి నుంచి వచ్చింది నాకు, నేను చెయ్యాలి, ఇది నా కర్తవ్యం, కర్తవ్యం అని చెయ్యాలి. రెండవది ఏంటి, యజ్ఞగా భావించి చెయ్యి అన్నాడు. పూజగా చెయ్యి. నువ్వు చేసే స్నానం చేయటం ఏమిటి, పిల్లల్ని పెంచడం ఏమిటి, నీ ఇల్లు జాగ్రత్తగా చూసుకోవడం ఏమిటి, ఇవన్నీ కూడా పూజగా భావించు. యజ్ఞం అంటే పూజ, పంచమహాయజ్ఞాలు చెయ్యి, దేవుణ్ణి పూజించు మొదట, తర్వాత అతిథుల్ని పూజించు. మనుష్య యజ్ఞం, పితృలకి తర్పణాలు ఇవ్వడం, వాళ్ళని పూజించు. ఋషులందరూ మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క సంపదని, జ్ఞాన సంపదని ఇచ్చిన ఋషులందరినీ కూడా తలుచుకో, వాళ్ళందరికీ కూడా ప్రార్థన చెయ్యి, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పు. అలాగే పశుపక్షాదులు, చెట్లు, వీటన్నిటికీ కూడా సేవ చెయ్యి. భూత యజ్ఞం, ఇవన్నీ చేస్తూ ఉంటేనే అది యజ్ఞంగా ఉంటుంది, అప్పుడు నీ మనస్సు శుద్ధపడుతుంది. ఆజ్ఞగా చేస్తే నీ మనసు శుద్ధపడుతుంది, యజ్ఞంగా చేస్తే నీ మనసు శుద్ధపడుతుంది, అది రెండవది. యజ్ఞంగా చేసేటప్పుడు ఏం చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. అది యజ్ఞంగా కాకుండా నువ్వు గనక చేశావంటే అది బంధిస్తుంది ఆ కర్మ నిన్ను అన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, అసలు సకామంగా చెయ్యవాదు, నిష్కామంగా చెయ్యి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ ఫలం రావాలని చెప్పి దృష్టితో చెయ్యొద్దు. ఏ ఫలం వచ్చినా సరే నేను స్వీకరించడానికి తయారుగా ఉన్నాను. ఫలం ఎట్లాగైనా వస్తుంది, అది రాకుండా ఉండదు. కానీ ఫలంతో నాకు పని లేదు, చెయ్యడంలోనే నా యొక్క ధ్యాస అంతా కూడా, ఫలంలో నా ధ్యాస ఉండకూడదు. అలా చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో రెండవది ఏం చెప్పారు, యజ్ఞగా అన్నారు. ఎప్పుడైతే ఈ దేవతల కోసం మనం పూజగా చేస్తూ ఉంటామో వాళ్ళు మనల్ని రక్షిస్తారు. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు అహా, దేవతల కృతజ్ఞతగా అన్నమాట. యజ్ఞం అంటే ఏమిటి? కృతజ్ఞత. మనం తీసుకుంటున్నాం, దేవుని నుంచి ఎంతో తీసుకుంటున్నాం. దేవతలందరూ మనకి ఇన్ని ఇస్తున్నారు, వరుణ దేవత, వాయుదేవత, అగ్నిదేవత, ఎన్ని ఇస్తున్నారు మనకు. కృతజ్ఞతగా వాళ్ళందరికీ మనం మళ్ళీ తిరిగి, ఇప్పుడు మనం చేసే ఈ 3 రోజుల పండగ ఏమిటి, సంక్రాంతి పండగ, ఇవన్నీ కూడా ఈ భూమి పూజ చేయడం, గోపూజ చేయడం, ఇవన్నీ కూడా సూర్యుడికి పూజ చేయడం, ఇవన్నీ ఏమిటి చూడండి, కరెక్ట్గా వచ్చింది యజ్ఞం అన్నారు. పండగ చేసుకోవడం, తింటాం, మనం నూతన వస్త్రాలు వేసుకోవడం సెకండరీ. ఎవరి పండగ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అని అర్థం. పండగ వచ్చిందండి, పండగ పండగ అంటాడు. ఏమిటి, సజ్జ బూరెలు చేసుకుందామా, అరిసెలు చేసుకుందామా, ఇది ఆలోచిస్తాం, ఏం కొనుక్కుందాం ఆలోచిస్తాం మనం. అసలు పండగ వెనుకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే మన కృతజ్ఞతను తెలుపుకుంటున్నాం. పండగ అనేటువంటిది యజ్ఞం. యజ్ఞం అంటే మనం ఈ సంవత్సరం అంతా తిన్నాం కనుక, సంవత్సరం అంతా ఇవన్నీ మనం పొందాము కనుక మనం కృతజ్ఞతను తెలుపుకుంటున్నాం. ఆ కృతజ్ఞత తెలుపుకోవడం, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ. నువ్వు కృతజ్ఞత తెలుపుకున్నావు అనుకో, ఆహా వీనికి కొంచెం కృతజ్ఞత ఉన్నది అని చెప్పి మళ్ళీ వాళ్ళు మనకు తిరిగి ఇస్తూ ఉంటారు. మళ్ళీ మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. లోకల్ వాళ్ళందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పుకుంటా ప్రతిదానికి. భగవంతుడికి థ్యాంక్స్ చెప్పొద్దా? చెట్లు మనకు నీడనిస్తున్నాయి, దానికి ఎంత థ్యాంక్స్ చెప్పాలి మనం? సూర్యుడికి ఎంత చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి? కనుక ప్రతిదానికి మనం థ్యాంక్స్ చెప్పాలి ప్రపంచంలో. ఆ థ్యాంక్స్ గివింగే యజ్ఞ బుద్ధి అంటారు. కర్మని యజ్ఞంగా మార్చు. ఎలా మారుస్తావు? చేతులతో మార్చలేవు, భావనతో మారుస్తావు, దృక్పథంతో మారుస్తావు. నీ దృష్టి కోణమే మారిపోతుంది ఆ కర్మ చేసేటప్పుడు. అప్పుడు నీకు అలుపు ఉండదు, సొలుపు ఉండదు, మనసులో మానసిక ఒత్తిడి ఉండదు, ఆందోళన ఉండదు. చేస్తుంటే ఒక ఆనందం తృప్తిగా ఉంటుంది, ఇంకా ఎనర్జీ వస్తుంది చేస్తుంటే. లేకపోతే ఏమవుతుంది, అత్తయ్య గారికి చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి అరిచిపోతూ ఉంటాం, కోపం వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. మామగారికి చెయ్యాలి, ముసలి వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి ఒక పక్కన కోపం, ఇరిటేషన్, ఆ లోపల నువ్వు టైర్డ్ అయిపోతావు, మనసు శుద్ధపడదు, ఇంకా అశుద్ధం ఎక్కువ అవుతుంది. ఆ యొక్క కృతజ్ఞత వాడు లేకపోతే మనం ఎక్కడున్నాం? భర్త ఇష్టమే, భర్త యొక్క తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండదు. భర్త ఎక్కడి నుంచి వచ్చాడు తల్లిదండ్రులు లేకుండా? చెప్పండి, భర్తను నేను ప్రేమిస్తానండి, మా భర్త అంటే నాకు ఎంత ఇష్టమో. వాళ్ళ ఆయన నాన్న అమ్మ అంటే వాళ్ళని మాత్రం ఎక్కడో ఉంచుతాను. ఈయన ఎక్కడున్నారో వాడు లేకుండా అని ఎప్పుడైనా ఆలోచిస్తాము మనం? అలా ఆలోచిస్తే వాళ్ళ మీద మనకు ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. అలా ఆలోచించకపోతే ఏమవుతుంది, మనకు మనలో ఒక మన మనస్సాక్షి ఉంటుంది కదా, తర్వాత మనమే బాధపడతాం. చూసావా, ఆ పెద్దవాళ్ళని చూసుకోలేదే చూసుకోలేదని చెప్పి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ ఒక్క తాత్కాలికమైనటువంటి సకామం అంటే మన కోరికలు మన కుటుంబమే అనుకుంటూ మనం చేసామనుకోండి, జీవితాంతం అది మనసులో తొలుస్తూనే ఉంటుంది. వాళ్ళని చూసుకోలేదు వాళ్ళని చూసుకోలేదు ఎందుకు అలా అనుకోవడం చూసారు. అందుకని మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు తెలియకుండా మనం తప్పు చేసినా కూడా అది మనల్ని పీడిస్తూనే ఉంటుంది, అది వదలదు మనం. కనుక మనం మన యొక్క రాగద్వేషాలని ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి మన యొక్క కర్తవ్యాన్ని మనం చేయడంలోనే ఆనందం ఉన్నది అసలు. దాంట్లో వచ్చే తృప్తి అంతా ఇంత కాదు, అది యజ్ఞంగా భావించి చెయ్యాలి. వాళ్ళు మనం చేస్తూ ఉంటే ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతి యజ్ఞ భావితాహ, వాళ్ళు మనకు తిరిగి ఇస్తారు. నువ్వు 10 రూపాయలు ఇస్తే వాళ్ళకు 100 రూపాయలు ఇస్తారు. నీకు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టావు అనుకో, లేకపోతే 500 ఖర్చు పెట్టావు దానానికి, గంగిరెద్దురు వాళ్ళకి వస్తే వాడికి డబ్బులు ఇచ్చావు అనుకో 100 రూపాయలు, నీకు 200 తిరిగి వస్తుంది. మంచి భావనతో నువ్వు చేస్తూ ఉంటే ఆ భూమాతను పూజిస్తావు. ఈ నెల రోజులు ముగ్గులు వేసి పూలు జల్లి భూమాతను పూజిస్తావు. ఆ భూమాత రక్షిస్తున్నది కదా మనల్ని. ఆ సూర్యుడికి ఆరాధిస్తాం, ఆ సూర్యుడికి చెప్తున్నావు, ఆయన తిరిగి తిరిగి మనకు మంచి చేస్తాడు అట్లన్నమాట. అది చెప్పిన తర్వాత మూడవదిగా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆ యొక్క యజ్ఞాన్ని సమర్పించిన తర్వాత మిగిలిన నైవేద్యాన్ని తీసుకుంటారో ప్రసాదంగా, అది నిజంగా మనకు శక్తినిస్తుంది. అలా ఇవ్వకుండా ఎవరైతే తింటారో అనుభవిస్తారో కృతజ్ఞతలు చెప్పకుండా వాళ్ళు దొంగలతో సమానం అన్నాడు. తేన ఏవ సహ యజ్ఞశిష్టాసిన సంత ముచ్చంతే సర్వకిల్బిషై. ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేది నైవేద్యం మనకు ప్రసాదంగా వస్తుంది, అది తినడం వల్ల. అంటే ఇప్పుడు నూతన వస్త్రం కొనుక్కున్నాం, దేవుడి దగ్గర పెట్టుకున్నాం, ఆయనకు చూపించేసి తీసుకుంటే అది యజ్ఞశిష్టం. లేకపోతే కొనుక్కోగానే తీసుకొని కడుచుకుంటాం. మన ఇళ్లలో పసుపు కుంకం పెట్టేవాళ్ళం చిన్నప్పుడు. కొత్త నూతన వస్త్రాలు కొనుక్కుంటే ముందు కుంకం పెట్టి కానీ కట్టుకుండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడుందండి? అలా కట్టుకున్నాం అనుకోండి, ఆయన కృతజ్ఞతలు చెప్పి తీసుకుంటున్నాం, అది యజ్ఞశిష్టం అవుతుంది. అప్పుడు ముచ్చంతే సర్వ కిల్బిషై అంటే ఆ పాపాలన్నీ పోతాయి, మనసులో శుద్ధత ఏర్పడుతుంది. అలా చేయకుండా కట్టుకున్నాం, తిన్నాం, అన్ని చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? అది పాపం అంటారు దాన్ని. వాళ్ళ దొంగలతో సమానం అన్నారు కృష్ణ పరమాత్మ. కనుక అన్నం వల్ల అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం వల్ల వస్తుంది. ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తున్నది అంటే సూర్యుడు భగవాన్ నుండి వల్ల వస్తుంది. పర్జన్యాద్ అన్న సంభవ అన్నాడు. పర్జన్యం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞం వలన వస్తుంది. యజ్ఞాద్ భవతి పర్జన్య. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుందంటే కర్మ సముద్భవం అన్నాడు. మనం చేసే కర్మలు యజ్ఞంగా మార్చు. యజ్ఞం వల్ల వర్షం, వర్షం వల్ల అన్నం, అన్నం వల్ల ఆరోగ్యం అన్నారు. ఇన్ని వస్తాయి. అందుకనే భగవంతుని తలుచుకొని ఆహారం తీసుకోవాలి. ఏది ధరించినా ఏది వాడుకుంటున్నా కూడా ముందు కళ్ళకు అద్దుకుంటాం. మన ఇళ్లలో ప్రతిది ఇవ్వగానే కళ్ళకు అద్దుకుంటాం, ఎందుకంటే భగవంతుడిది, అది నాది కాదు. అది యజ్ఞ భావన. తర్వాత మూడవది, యజ్ఞం అయిన తర్వాత చిత్తశోధకంగా భావించి కర్మ చెయ్యి అన్నారు. చిత్తశోధకం అంటే మనస్సును శుద్ధి చేసేది అని అర్థం. ఎప్పుడైతే నిష్కామంగా నువ్వు చేస్తావో అప్పుడు నీ మనస్సు శుద్ధిపడుతుంది అన్నారు. అంటే ఆ దాని ఫలం మీద ఆసక్తి లేకుండా చేస్తే శుద్ధిపడుతుంది. చిత్తశోధకం ముక్తి సాధకం అన్నారు. అది చిత్తాన్ని మనకు శోధన అంటే శుద్ధం చేస్తుంది, ముక్తికి సాధనంగా ఆ మనస్సు మనకు ఉపయోగపడుతుంది. ఇది మూడవది, చిత్తశోధకంగా చెయ్యన్నారు, నిష్కామంగా చెయ్యమన్నారు. ఆ తర్వాత నాలుగవది, కర్మాన్ని యోగంగా ఎలా మార్చాలి అంటే ఇది ధర్మం అని చెప్పి చెయ్యి. కర్మాన్ని ధర్మంగా ఆచరించు, కర్మయోగం అవుతుంది అది అన్నారు. అది ఎలా కర్మయోగం అవుతుంది అంటే ఈ చివరి 29వ శ్లోకం, తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార అన్నారు. 19వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఈ యొక్క ఈ పర్యావరణం అంటారు చూసారా, పర్యావరణం, దీన్ని ఏమంటారు, ఎన్విరాన్మెంట్, ఇదంతా కూడా మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. గాలి పొల్యూషన్ అంటున్నారు కదా, ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ఎంత ప్రాబ్లం చూసారా. పొల్యూషన్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే మనం దోచుకుంటున్నాం, ప్రకృతిని దోచుకుంటున్నాడు మనిషి. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు చూసారా, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, ఈ యొక్క ఉష్ణోగ్రత పెరగడం, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? మానవుడు చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడా. మనం ప్రకృతి నుంచి అన్ని అధిక సంఖ్యలో తీసుకోవాలని చూస్తున్నాం స్వార్థంతో. మనకు అవసరమైన దానికంటే కూడా ఎక్కువ. అంటే మనకు ఉదాహరణకి మన ఇంట్లో మనం ఫ్యాన్ వేస్తాం, ట్యూబ్లైట్ వేస్తాం, అది మన అవసరం లేకపోయినా వెలుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. అంటే దాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లే కదా. మన అవసరానికి మించిన దాన్ని మనం ఉపయోగిస్తున్నాము అంటే అది దుర్వినియోగం చేసుకుంటున్నాము. అప్పుడు ప్రకృతి మాత తట్టుకోలేదు. ప్రతి మనిషి అట్లా చేశాడు అనుకోండి, ప్రకృతి మాత ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎంత ఇవ్వగలదు? అందుకని ధాన్యాన్ని దాచిపెట్టుకుంటాడు, వచ్చినవన్నీ దాచిపెట్టుకుంటాడు, అక్కడ మురిగిపోతూ ఉంటాయి కానీ ఎవరికి ఇవ్వడు, పంచుకోడు. ఆ మురిగిపోయినవి ఏం చేస్తావు, సముద్రంలో పారేస్తావు. నిన్న పేపర్లో చదివారా మొన్న, నిన్న వేల్స్ అంటారు చూసారా, వేల్స్ అన్ని చనిపోయినాయి పాపం, ఎన్ని చనిపోయినాయి. ఏమంటారు వాటిని తెలుగులో, తిమింగళాలు. ఎన్ని తిమింగళాలు చనిపోయినాయి, వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఇన్ని తిమింగళాలు ఎట్లా చనిపోయినాయి అంటే. ఎలా చనిపోయినాయంటే చివరికి వాళ్ళు ఆరా తీసి అన్ని కనుక్కుంటే ఏమిట్రా అంటే, ఆ సముద్రంలో వదిలేటటువంటి విష కెమికల్స్ అన్నిటికి, ఆ శబ్దాలకి, వాటి వల్ల అవి భయపడి లోపల సముద్రంలో కూడా ఏదో గందరగోళం జరుగుతోంది. భూమి మీదనే కాదు, మనిషి సముద్రంలో కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. ఆ ర్యాకెట్లు అన్ని పోయి అన్ని అందులోనే కదా పడుతున్నాయి, శకలాలు అన్ని సముద్రంలోనే కదా దించుతారు, సముద్రంలోనే పడుతూ ఉంటే పాపం ఆ శబ్దాలకి తట్టుకోలేక, ఆ లోపల జరుగుతున్నటువంటి విష కాలుష్యానికి తట్టుకోలేక చనిపోతున్నాయి అవన్నీ కూడా. ఇలా అన్నమాట ఉదాహరణకి చెప్తున్నా. అట్లా ప్రకృతిలో కనుక వైషమ్యం ఏర్పడితే మనిషికి మానవుడికి హానికరం. అందుకని ధర్మం కాదు, అది అధర్మం అవుతుంది. అందుకని ఆజ్ఞగా పాటించు, యజ్ఞముగా పాటించు, చిత్తశోధకంగా పాటించు, తర్వాత చివరిగా ధర్మంగా పాటించు కర్మని. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అంటే నీ భావన మారాలి. కర్మ చేసేటప్పుడు అందరు చూస్తున్నారా లేదా, నేను చూస్తున్నాను చేస్తున్నాను అని చెప్పి అనుకోకూడదు. మనం చేసే కర్మ కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకూడదు. అట్లా ఉండాలి, అంత సీక్రెట్గా చేయాలి, పబ్లిసిటీ ఉండకూడదు. చేస్తున్నామని ఎవరికి తెలియని అవసరం లేదు, నేను చేస్తున్నాననే భావన నాలోనూ అవసరం లేదు. అది చేయడం నా కర్తవ్యం. నేను పన్ను కడుతున్నాను పన్ను కడుతున్నానంటే పన్ను కట్టడం నీ కర్తవ్యం. అదేవిధంగా కర్మ చేయడం మన కర్తవ్యం. కష్టమైనప్పటికీ కూడా కర్తవ్యంగా చేస్తే అది నీకు ఎంతో ఉపయోగపడుతుంది. అప్పుడు నువ్వు జ్ఞాన యోగ్యతను పొందుతావు, జ్ఞానాన్ని పొందుతావు. కానీ మనిషికి కష్టం, కర్మయోగం చేయాలంటే కష్టం. కర్మలు చేయడం తేలిక, ఇక్కడ భావన ముఖ్యం. కర్మలు ఏం చేస్తున్నావని కాదు ముఖ్యం, ఎలాంటి భావనతో చేస్తున్నావనేది ముఖ్యం. నీ మోటివ్ ఏమిటి వెనకాల చేసేటప్పుడు? లోపల ఏదైనా స్వార్థం పెట్టుకొని చేస్తున్నావా, నీ యొక్క సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నావా? భగవంతుడిని కూడా సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాడు. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాడు, ప్రతి వ్యక్తిని. సమాజాన్ని తన ప్రయోజనానికి ఉపయోగించుకుంటాడు. అంతకంటే హానికరమైన వ్యక్తి ఎవడని ఉన్నాడా ప్రపంచంలో మీరు చెప్పండి? ఒక వ్యక్తి భగవంతుని తన స్వార్థానికే ఉపయోగించుకోవడం, ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని తన స్వార్థానికే ఉపయోగించుకోవడం, సమాజంలో ఉన్నదంతా కూడా తన స్వార్థానికి ఉపయోగించుకోవడం, అంటే తన సుఖం, తన భోగం, తన భోగ లాలసత కోసమే చేసుకున్నాడు అనుకోండి, జీవితాంతం సుఖంగా ఉండాలి అని చెప్పుకున్నాడు అనుకోండి, అంతకంటే హానికరమైన వ్యక్తి ఉంటాడా ప్రపంచంలో? డేంజరస్ పర్సన్ అని అర్థం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి మనం చేసేటప్పుడు. నేను నా కోసం కాదు, నేను పరుల కోసం అలా జీవించాలి. అది నిష్కామ కర్మల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు. అందుకని కుటుంబం అనే దేనికని, నా కోసం కాదు, నా పిల్లల కోసం, భార్య కోసం, భర్త కోసం, తండ్రి కోసం, తల్లి కోసం, వాళ్ళ కోసం అనేది కదా కుటుంబం అంటే. అందుకని కుటుంబంలో ఉండడం వల్ల త్యాగం ఎక్కువ అలవాటు పడుతుంది. ఇది కర్మయోగం అంటే. ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మకురు, ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురు అని చెప్పారు. తర్వాత టాపిక్, మూడవ టాపిక్ 20వ శ్లోకంలో 2వ లైన్ నుంచి 29వ శ్లోకం వరకు, అర్జున జ్ఞానులైన వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎలాంటి రోల్ మోడల్స్ అన్నమాట. తల్లి, తండ్రి, గురువు, రాజా, వీళ్ళందరూ కూడా మోడల్స్. తల్లి ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు, తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు, రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లాగే ఉంటారు, గురువు ఎట్లా అయితే శిష్యుడు అట్లవుతాడు. రాజపాపం పురోహితం అన్నారు. రాష్ట్రజం పాపం రాజుకు వెళుతుంది, ప్రజలు చేసే పాపం రాజుకు వెళుతుంది, రాజు చేసే పాపం పురోహితుడికి వెళుతుంది, భార్య చేసే పాపం భర్తకు వెళుతుంది. అట్లా ఎందుకు చెప్పారంటే రోల్ మోడల్స్ గా ఉండాలి. మన మంచి మోడల్ని పెట్టుకోకపోతే మన పిల్లలు రాంగ్ మోడల్స్ తీసుకుంటారు. జ్ఞాని అయిన వాడు ఒక ప్రతీకంగా ఉండాలి సమాజానికి, చూస్తే ఒక మోడల్గా ఉండాలి. మోడల్ అంటే ఏమిటి? ఇది న్యూ ఇంగ్లీష్ మోడల్ కాదు నేను చెప్పేది. ఆచరించడానికి ఆ వ్యక్తిని చూసి మనం ఆచరించడానికి మనకు ఆయన యోగ్యుడై ఉండాలి. అలా ఆచరిస్తారు. కృష్ణుడు అదే అంటున్నాడు, నేను చూడు నాకేం అక్కర్లేదు, అయినా నేను అన్ని చేస్తున్నానా లేదా. కనుక జనక మహారాజు ఎలా చేశాడు? అలా చెయ్యాలి అని చెప్పి 20వ శ్లోకంలో లోక సంగ్రహమేవాపి. ఒకవేళ నువ్వు జ్ఞానమే అనుకున్నావు అనుకో, నాకు చిత్తశుద్ధి అక్కర్లేదు, నాకు చిత్తశుద్ధి వచ్చేసింది, కర్మ అవసరం లేదు, నేను చెయ్యను అని చెప్పి అనుకు, ఒకవేళ నువ్వు జ్ఞానమే అయినప్పటికీ కూడా లోకం నిన్ను చూసి ఆచరిస్తుంది. అర్జున, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తత్తేవ ఇతరే జనాః. జ్ఞానులు ఎలా చేస్తే అందరూ అలా చేస్తారు, కనుక నిన్ను వాళ్ళు ఫాలో అవుతారు అని చెప్తున్నాడు. కర్మయోగం యొక్క తల్లి తండ్రి రాజు వీళ్ళందరూ ఎట్లా మనకు ఆదర్శం, మోడల్ అంటే ఆదర్శం అని అర్థం. తెలుగులో చెప్పాలంటే నాకు ఆయన ఆదర్శం అండి, ఈయన ఆదర్శం అంటుంటారు చూస్తారా. అంటే ఆ వ్యక్తి తగిన విధంగా నేను కూడా జీవితాన్ని నేను మలుచుకుంటాను అని అర్థం. అలా ఉండాలి అర్జున. నన్ను చూసైనా నేర్చుకోవచ్చు కదా నువ్వు, నన్నెందుకు చూడవు అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన్, అసలు నాకేం చేయాల్సిన అవసరం లేదు, నేనేం సాధించాల్సింది లేదా, అన్నీ అయిపోయినాయి నాకు, అయినా నేను ఎంత బిజీగా ఉన్నాను, ఎన్ని చేస్తున్నాను కర్మలు అన్నాడు. నేను గనక చేయకపోతే జనం కూడా చేయకుండా వదిలిపెడతారు, నేను గనక చేయకపోతే వర్ణ సంకరం ఏర్పడుతుంది. అదేవిధంగా నువ్వు రాజువై కావాలి, రాజువై రాజ్యాన్ని పాలించకపోతే జనం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అన్నారు. కనుక అర్జున నువ్వు చెయ్యవలసింది, ఇది నా కమాండ్మెంట్ అంటారు కృష్ణ పరమాత్మ, ఇది నా ఆజ్ఞ, నువ్వు చెయ్యవలసిందే అన్నారు. ఎలా చెయ్యాలి? భగవద్గీతలో కర్మయోగ రహస్యాన్ని చెప్తున్నారు, కర్మ రహస్యాన్ని. జ్ఞానులైన వాళ్ళు ఎలా చేస్తారు కర్మలు తెలుసా? ఆసక్తి లేకుండా చేస్తారు, కానీ మనసులో ఆసక్తి ఉండదు. వాళ్ళు చేసేటప్పుడు అందరిలాగే చేస్తారు. సక్తాన్ విద్వాన్ తథాసక్త అంటే ఎట్లాగైతే ఆసక్తితో అందరూ చేస్తూ ఉంటారో విద్వాంసుడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు, కానీ లోపల ఆసక్తి ఉండదు, దాని మీద కోరిక ఉండదు అని 25వ శ్లోకంలో సక్తాన్ కుర్యాత్ విద్వాన్ తథాసక్త 20 నుంచి 29 వరకు చెప్పేటప్పుడు విద్వాంసుడైన వాడు కూడా అజ్ఞానులు ఎలాగైతే ఉత్సాహంతో చేస్తూ ఉంటారో ఫలాన్ని పొందడానికి, ఈ జ్ఞాని అయిన వాడు కూడా ఉత్సాహంతో చేస్తూ ఉంటాడు కానీ ఫలం పొందాలని చేయడు. అందుకని మన మధ్య జ్ఞానులు ఉంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు పనులు, ఏమీ ఆశించకుండా చేస్తుంటారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఆదర్శంగా ఉండడం కోసం చేస్తుంటారు వాళ్ళు. అలా చేస్తాడు జ్ఞాని. అంతేకాని జ్ఞాని అయిన వాడు వీళ్ళ యొక్క మనస్సుల్ని భ్రమింప చేయకూడదు. నా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మ సంజ్ఞ. కర్మ చేసే వాళ్ళందరూ మీ అందరికీ కర్మలు చేస్తే వేస్ట్, మీ కుటుంబంలో ఉన్నతే మీ జ్ఞానం రాదు, ఈ పూజలు చేయకూడదు, ఇవన్నీ వృధా అని చెప్పకూడదు. ఎవరైనా పూజలు కర్మలు చేస్తూ ఉంటే ఇవన్నీ వృధా, నువ్వు జ్ఞానాన్ని పొందాలి, భగవద్గీత క్లాస్కి వస్తేనే నీకు మోక్షం అని అంటే తప్పది, అది చెయ్యాలి, ఇది వినాలి, అవి వదిలిపెట్టకూడదు, ఏ కర్మలు వదిలిపెట్టకూడదు అన్నారు. తర్వాత మనిషి అసలు కర్మ తన స్వభావం ప్రకారం చేస్తూ ఉంటాడు. ప్రకృతి క్రియమాణాని గుణకర్మాణి సర్వశః. ప్రతి మనిషి తన గుణానికి అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాడు అర్జున. కానీ ఈ అహంకారంతో ఉన్న అజ్ఞాని నేను చేస్తున్నానని చెప్పి అనుకుంటాడు. జ్ఞాని తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగయో. జ్ఞాని అయిన వాడికి తెలుసు ఇది నా ప్రకృతి స్వభావం చేస్తున్నది కర్మ, కానీ అది నన్ను అంటదు అని జ్ఞానికి తెలుసు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండి చేస్తాడు జ్ఞాని కర్మలు చేసేటప్పుడు. చేసేటప్పుడు ఆందోళన ఏమైపోతుందో, దాని మీద మమకారం ఆశ ఇవన్నీ ఉండవు, ఆందోళన ఉండదు జ్ఞానికి. అజ్ఞానికైతే ఒకటే ఆందోళన ఉంటుంది. కనుక జ్ఞాని చేసేటప్పుడు సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాలి మనం. ఎలా చేస్తాడు జ్ఞాని అనే దానికి 28వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో, గుణము ప్రకారం కర్మలు చేస్తూ ఉంటాడు, వాటి యొక్క విభాగం ఆయనకి తెలుసు కనుక ఆ కర్మలు అతన్ని బంధించవు అని చెప్పిన తర్వాత 30వ శ్లోకం నుంచి తర్వాత దానికి వెళుతున్నారు. కర్మాధికారి అంటే అజ్ఞాని అయిన ముముక్షు ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఇప్పుడు జ్ఞాని అయిన వాడు కర్మలు ఆచరించాడు, కర్మల వలన ఆయనకు మోక్షానికి వచ్చాడు, జ్ఞానం పొంది అన్నాం. ఇప్పుడు జ్ఞాని పొందాలి అంటే నేను అర్హతను పొందాలి. అర్హతను పొందాలంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? 30 నుంచి 35 వరకు కర్మయోగ సారాంశం చెప్తున్నారు. నువ్వు కర్మయోగివి కావాలంటే ఏం చెయ్యాలి? కర్మయోగి ఎందుకు కావాలి? మనసు శుద్ధం కావాలి. మనసు ఎందుకు శుద్ధం కావాలి? జ్ఞానం రావాలి. కనుక జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది. కనుక మోక్షం కావాలంటే జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందాలంటే జ్ఞాన యోగ్యత కావాలి, జ్ఞాన యోగ్యత కావాలి అంటే మనసు శుద్ధి పొందాలి, మనసు శుద్ధి పొందాలంటే కర్మయోగం చేయాలి. కర్మయోగం చేయాలి అంటే కర్మని ఆజ్ఞగా, యజ్ఞంగా, ధర్మంగా, అది చిత్తశోధకంగా అంటే చిత్తశుద్ధిని చేసేదిగా నిర్మలంగా పాటించు, నిష్కామ కర్మ చేస్తే అది నీకు ఉపయోగపడుతుంది. ఎలా చెయ్యాలంటే 4 విషయాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. ముందు నీ యొక్క జీవితాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకో. నీ టాప్ ప్రయారిటీ ఏమిటి, నీ గోల్ ఏమిటో చూసుకో. ఆధ్యాత్మికంగా ఉండాలి నీ జీవితం, ఆధ్యాత్మిక జీవనం. టాప్ ప్రయారిటీ ఈజ్ సాటర్డే క్లాస్, అవునా? అని నేను చెప్తున్నానా మీరు చెప్తారో తెలియదు. టాప్ ప్రయారిటీ ఏంటి మీకంటే, నిద్రలో లేపి వాట్ ఈజ్ యువర్ టాప్ ప్రయారిటీ, సాటర్డే క్లాస్ అని చెప్పాలి, చెప్పగలగాలి. భగవద్గీత శ్రవణం, మండే క్లాసు ఉపనిషత్తు శ్రవణం, ఆధ్యాత్మిక జీవనమే టాప్ ప్రయారిటీ. దెన్ తర్వాత ఏంటండి, తర్వాత మా అబ్బాయి చదువు, అమ్మాయి చదువు, పిల్లలు అన్ని తర్వాత. అలా ఉంటే మనం సాధనా క్యాంపుకి రావచ్చు. అది ఫస్ట్ అర్హత సాధనా క్యాంపుకి రావాలంటే. ఇప్పుడు చెప్తున్నాను ముందే, టాప్ ప్రయారిటీ ఈజ్ ఓన్లీ శాస్త్ర శ్రవణం, అది కూడా మోక్షం కోసం నేను చదువుతున్నాను. ఆధ్యాత్మిక జీవనమే నాకు పరమ గమ్యం అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను మనసులో, మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటే రండి, లేకపోతే వద్దు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా, గాలి వదిలినా గాలి తీసుకుంటున్నా కూడా ఆ శాస్త్రము గురువే నా మనసులో మెదులుతూ ఉన్నది అంటే మనకు క్యాంపుకి రావడానికి అర్హత ఉన్నది అని అర్థం. మనందరం మన టికెట్ కొనుక్కొని వచ్చినా ఏం ప్రయోజనం లేదు. భగవంతుడికి తెలుసు వీడు క్యాంపుకు వెళ్తున్నాడు, వీడు అసలు వీడికి అర్హత ఉందా లేదా, యోగ్యుడా కాడా అని చెప్పి ఆయన చూస్తాడు ముందు. ఒరే నీకు టాప్ ప్రయారిటీ లేదు కదా ఆధ్యాత్మిక జీవనం, నువ్వు ఎందుకు రా క్యాంపుకి అని అడుగుతాడు ఆయనే. డైరెక్ట్గా వచ్చి అడగడు, చూసారా? కనుక మనకు మొదటి ప్రయారిటీ ఏమిటంటే ఆధ్యాత్మిక జీవనం, స్పిరిచువల్ లైఫ్. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వేషంలో కాదు. స్పిరిచువల్ అనగానే 4 రుద్రాక్షమాలలు వేసుకొని మొఖంత విభూతి పెట్టుకొని గుళ్ళకి వెళ్ళడం కాదు స్పిరిచువల్ లైఫ్ అంటే. వేషం బయట ఎలా ఉన్నప్పటికీ కూడా లోపల మానసికంగా నేను ఆధ్యాత్మిక చింతనకు శాస్త్ర శ్రవణాన్ని ఇష్టపడుతున్నానా లేదా తీవ్రంగా. అందుకే 4 గంటల క్లాసులు, రోజు 4 గంటలు కూర్చోవాలి, వినాలి. ఇంత టాప్ ప్రయారిటీ లేకపోతే వినలేరు ఎవరు. అక్కడికి వచ్చి నిద్రపోతాం హాయిగా, బాగా మంచి ప్రశాంతం ఉంది స్వామిని, ఎందుకంటే బాగా నిద్ర వస్తుంది, అలా అయిపోతుంది. అందుకని టాప్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఆ కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయేంత ఏకాగ్రత వచ్చేస్తుంది వాళ్ళకి. అది టాప్ ప్రయారిటీ అంటే. ఊరికి చెప్తున్నా నేను, సాధనా క్యాంప్ అంటే ఏదో అనుకోకండి, ఊరికి చాలా కష్టం. అదేమిటంటే ఒక తపస్సు లాంటిది అది. తర్వాత రెండవ విషయం ఏమిటంటే దీన్ని 5-పాయింట్ ప్రోగ్రామ్ అంటారు. 5-పాయింట్ ప్రోగ్రామ్, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆధ్యాత్మిక జీవనం. తర్వాత ఈశ్వరార్పణ బుద్ధ్య సర్వకర్మ అనుష్ఠానం, మనం చేసే ప్రతి పని అహంకారం లేకుండా ఈశ్వరుడికి అర్పిస్తూ చేయడం. కృష్ణార్పణమస్తు మాటంతో చెప్పడం కాదు, ఆ చేసేటప్పుడు ఆ పని మీద శ్రద్ధతో భక్తితో ఇష్టంగా చెయ్యాలి. అయిష్టంగా కోపంగా చేయకూడదు. ఏ పని చేసినా భగవంతుడే కదా, అంతా భగవంతుడే అయినప్పుడు నేనెందుకో మనసులో ఆ పని చేసేటప్పుడు అయిష్టపడాలి. మన కర్తవ్యం అయినప్పుడు అది చేస్తూ ఉంటూనే ఉండాలి, ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చేయడం. అది ఈశ్వరార్పణ బుద్ధ్య సర్వకర్మ అనుష్ఠానం. స్నానం చేస్తున్నాం అనుకోండి, ఈ దేహం పరమాత్ముడిచ్చిన దేహం, ఇది దేవాలయం లాంటిది, దీనికి స్నానం చేయిస్తున్నాను నేను అని భావించాలి. అంతేగాని శోభృద్దుకుంటూ ఆ శరీరం మీద అభిమానంతో చేయకూడదు. దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహం దేవాలయం, ఈ దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు, ఆయనకి కోసం నేను శుద్ధంగా ఉంచాలి కదా ఇది అని చెయ్యాలి. అది చెయ్యకుండా మన ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మన ఇష్టం వచ్చినప్పుడు ఉంటాం అంటే అట్లా ఉండకూడదు. ఇది అలంకరించుకునేటప్పుడు కూడా అందరు చూస్తారని చెప్పి అలంకరించుకోకూడదు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అలంకరించుకోకూడదు, ఆ భగవంతుడికి అలంకరిస్తున్నాను నేను అనే భావనతో ఉండాలి. ఏది చేసినా కూడా ఆయనకే చేస్తున్నా, అన్నం తినేటప్పుడు కూడా ఆయన ఉన్నాడు లోపల, ఆయనకే నేను ఆహారం ఇస్తున్నాను. ప్రాణాయస్వాహ ధ్యానాయస్వాహ అని చెప్తుంటారు కదా తీసుకుని తినేటప్పుడు, అవంతా కూడా పూజతో సమానం, ఆ భావనతో చేయాలి. అది ఈశ్వరార్పణ బుద్ధ్య సర్వకర్మ అంటే మనం చేసే ప్రతిరోజు చేసే పనులు కూడా అని అర్థం. తర్వాత 3, నిరాశీహి, ఆశ పెట్టుకోక దేని మీద కూడా, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. నిరాశ అంటే మన తెలుగులో అనే నిరాశ కాదు, నిరుత్సాహం కాదు. ఇక్కడ నిరాశి అంటే ప్రతి పని చేసేటప్పుడు ఆశ, అట్లా కావాలి, ఇలా కావాలి, ఇదే రావాలి, అదే కావాలి అని చెప్పి ఒక ఆశ పెట్టుకొని చేస్తాం. నీవు పెట్టుకున్నంత మాత్రాన ఎలా రావాలి అలాగే వస్తుంది, అది వచ్చేది. దాని గురించి అతిగా ఆలోచించకు, మనసులో కండిషన్ పెట్టుకోవకు, నేను అనుకున్నట్లుగానే జరగాలి, ఇలాగే జరగాలి, అలాగే జరగాలి, జరగదు. అది ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉంటాయి అందులో. మనం అనుకున్నట్లుగా జరగాలంటే జరగదు ఏది కూడా, జరిగేదాన్ని మంచి మనసుతో స్వీకరించు, అంతేకాని అహంకారం వచ్చి అడ్డుపడుతుంటుంది అక్కడ. కనుక నిరాశీహీనరు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందవారు. ఎలా జరుగుతుందో, ఏమవుతుందో, మా అబ్బాయికి అమ్మాయికి మనోడికి మనవరాలకి ఇదంతా నీ చేతుల్లో ఉందా, ఏముంది మన చేతులు, మన జీవితమే మన చేతుల్లో లేదు, వాళ్ళ జీవితాలన్నీ మన చేతుల్లో ఉంటాయా? ఏదో మన చేతుల్లో ఉన్నట్టే బల్లి చెప్పాను కదా, బల్లి చూరుకు అందుకొని ఉన్నది, చూరుకు అంటుకొని అది ఏం చెప్తున్నా తెలుసా, ఆహా ఈ కప్పంతా కూడా నా మీద ఆధారపడున్నది, ఈ పై కప్పంతా కూడా నా మీద ఆధారపడింది, నేను లేకపోతే పడిపోతుంది కింద అన్నదిట. ఎట్లా ఉంటుంది, బల్లికి బుద్ధి రావాలి, ఏమని, నేను ఈ చూరుకు అంటుకొని ఉన్నాను, అది లేకపోతే నేను పడిపోతానని చెప్పి ఉండాలి కదా. మనం కూడా ఆ బల్లిలాగా ఆలోచించకూడదు, నేను లేకపోతే మా ఆవిడ ఏం చేసుకోలేదు, నేను లేకపోతే ఈ పిల్లలు ఎందుకు పనికిరారు, వీళ్ళు ఏం చేసుకోలేరు, భర్త భార్యని గురించి పిల్లల గురించి ఎట్లా అనుకుంటాడు, పిల్లలేమో నేను లేకపోతే మా నాన్న అమ్మ ఏం చేయలేరండి, భార్య కూడా అంతే, నేను లేకపోతే ఆయనకి కాలు చెయ్యి ఆడదండి, ఏం చేసుకో అట్లా అంటుంటారు. ఏదో మనం కనుక లేకపోతే ఏమీ జరగనట్టు, అవతల వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు లేకపోతే ఇంకా బాగా జరుగుతుంది అంటారు వాళ్ళు. ఏమండి నేను లేకపోతే నెల రోజులు ఊరికి వెళితే మీరు ఎట్లా ఉంటారండి అంటే, హాయిగా ఉంటాను, హాయిగా ఉంటాను, ఊరికి పోతే అంటాడు ఆయన. బయటికి చెప్పడు అనుకోండి, లోపల ప్రశాంతంగా ఉందనుకుంటాడు. ఈ అమ్మ నాన్నలు కూడా ఇంట్లో, మేము లేకపోతే పిల్లలు బాధపడిపోతారు, దిగులు పడిపోతారు, మేము లేకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారు, పాపం ఏం తెలియదండి వాడికి, పాపం అమ్మాయి ఇక్కడ ఉంటుంది, వాళ్ళ అమ్మ కొడుకు 50 ఏళ్ళు అయితే అమ్మాయి కుట్టా, అందుకని ఈ తల్లికి ఇంకా అబ్బాయి మీదనే ఉంటుంది, అబ్బాయిగా ఆయన 50 ఏళ్ళు అబ్బాయి ఎట్లా అవుతాడు, ఇంకా వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు లేకపోతే ఏదో జరగనట్లు. వీళ్ళే ఉంటారంటే అసలు మీరు పట్టించుకోవాకండి అంటారు వాళ్ళు, ఈ ముసలి వాళ్ళని. వీళ్ళు వదలక పట్టించుకోకుండా ఉండరు, ప్రతి దాంట్లో తలకాయ ముక్కు దూరుస్తారు నీటిలోకి. తర్వాత దెబ్బతింటారు. ఎందుకు అంటే వినరు. ఏమిటంటే ఆశ, ఎలా 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 అని మన వాళ్ళని రక్త సంబంధం ఉంది చూసారా, పాశ్యం అంటారు. పాశ్యమే అది నిజంగా, బంధమే కదా. ఇంకొకటి ఏంటి, మూడో పాయింట్ ఏంటంటే మమకార నిర్మమహ అన్నాడు. మమకారాన్ని వదిలిపెట్టు అర్జున, ఎందుకంటే నువ్వు అనుకున్నది జరగాలంటే ఆయనకి ఎన్నిటి మీదనో ఆధారపడి ఉంది. ఈశ్వర అనుగ్రహం ఉండాలి మొదట, అన్ని నీ చేతుల్లో లేవు. నిర్మమహ అన్నాడు. దైవ అనుగ్రహం, దైవ శరణాగతి, దైవాన్ని శరణాగతి పొంది వినయంగా ముందు భగవంతుని అనుగ్రహాన్ని పొందు. అంతేగాని ఏదో నేనే చేస్తున్నాను అంతా నా చేతిలోనే ఉందని చెప్పి అనుకోవాలి. ఏమీ లేదు నీ చేతుల్లో. నువ్వు పిల్లల్ని ఇలా పెంచాలనుకున్నావు, ఒకటి అనుకున్నావు ఒకటైనాడు వాడు. నేను ఇట్లా అనుకున్నాను మా అబ్బాయిని అట్లయినాడు అన్నాడు. కొంతవరకు మనకి ఇష్టమైనట్లుగానే ఉంటారు వాళ్ళు, తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి. మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత, అమ్మాయి ఎవరు కోడలు వచ్చిన తర్వాత మారిపోయినట. ఈ అంటున్నా ఆవిడ మారిపోయిందా లేదా, ఈవిడ మార్చిందా లేదా భర్తని పెళ్లి కాగానే. మరి ఏ ఆవిడ కొడుకుని మారుస్తుంది, ఆహా అది గుర్తుండదు. ఎట్లా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు జరగండి జరగండి అంటుంటే కోపం వస్తుంది, మిగతా వాళ్ళంతా క్యూలో ఉన్నప్పుడు జరగండి అంటే బాగానే ఉంటుంది, మనం వచ్చినప్పుడు ఆ క్యూకి సరిగ్గా వచ్చినప్పుడు జరగమనకూడదు, ఎవరు అడ్డు రాకూడదు మనకు. ఇది స్వార్థం అంటే మనిషి. కర్మయోగి అలా చెయ్యడు. కర్మి అయిన వాడు చేస్తాడు ఎట్లా, కర్మయోగి అయిన వాడు చెయ్యడు. కనుక మనం చేస్తే కష్టపడి చేస్తే నేనే చేసుకున్నాను కష్టపడ్డాను చేస్తాను అన్నాడు. దాన్ని అంతేగాని నేనేం చేయలేదండి, నా చేతుల్లో ఏమున్న ప్రతిదానికి కొంతమంది అతి ఎక్కువ అదేంటంటే నేనేం చేయలేదండి అసలు, నేనేమి చేయలేదండి. అంత వాడే చదువుకున్నాడు, అంత వాడే పైకి వచ్చాడు, ఎవరు పిల్లగాడు, అది టూ మచ్. కొంతమంది పేరెంట్స్ ఏమో నేనే చేశాను మా అబ్బాయిని ఎంత పైకి తీసుకొచ్చాను అంటాడు. పైకి తీసుకొచ్చానంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కే చదువులో. కొంతమంది పేరెంట్స్ అట్లా, అది టూ మచ్ ఎక్స్ట్రీమిటీ. ఇంకొక రకం ఎక్స్ట్రీమిటీ ఎట్లా అంటే, నేనేం చేయలేదండి అసలు మా అబ్బాయికి, వాడంతటి వాడే కష్టపడుకున్నాడు, వాడంతటి వాడే పైకి వచ్చాడు, అంత వాడే చేశాడు, నువ్వేం చేయలేదా, తల్లి అయిన దాన్ని నువ్వు చేయకుండా ఎట్లా ఉంటావు. ఇది ఫాల్స్ హ్యూమిలిటీ అంటారు. తండ్రి కూడా అంతా వాళ్ళే చూసుకున్నాడు, వాడే పైకి వచ్చాడు, ఎట్లా వస్తాడు వాడే పైకి, చిన్నప్పటి నుంచి అన్నీ పెట్టి పెంచి పోషించి ఫీజులు కడితేనే కదా పైకి వచ్చాడు. కానీ అది ఇది ఎక్స్ట్రీమిటీ అనమాట. అంతా మేమే చేస్తున్నాం అనేది ఒక ఎక్స్ట్రీమిటీ. మేమేం చేయడం లేదండి, నేనేం చేయలేదండి, నేనేమీ చేయడం లేదండి. అంత అంత వినయం ఎందుకు మళ్ళీ, ఇది రెండు డేంజరస్ కేసు. ఈ టూ ఎక్స్ట్రీమిటీస్ ఆర్ డేంజరస్ అన్నమాట. చేసిన చోట నేను చేస్తాను కష్టపడ్డాను మనసులో అనుకుంటే తప్పులేదు, అదే కొంతవరకు మనకి ఎంత మనం రీజనబుల్ గా మనకు ఎంత అర్హత ఉందో అంత అనుకోవడంలో ఇట్ ఈస్ నాట్ ఏ గర్వం, అది గర్వం కాదు. అందుకని మనం చేసిన చోట మనం చెప్పుకోవచ్చు, లేకపోతే ఎవరు గ్రహిస్తారు మనం చేసిన చెప్పుకోకపోతే కొంతవరకు. అట్లని చెప్పి చెయ్యని కూడా చెప్పుకోకూడదు, చాలా కష్టం, చాలా కష్టం అది. కనుక ఐదవది ఏంటంటే సమత్వం. నాలుగు నిర్మమ, ఐదు సమత్వం ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సరే మనస్సు సమంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ ఐదు పాయింట్లు ముఖ్యం కర్మయోగంలో. ఏమిటి, ఆధ్యాత్మిక జీవనం టాప్ ప్రయారిటీగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవనం మాకు కూడా ఉందండి అన్నాడు. 50-50 కాదు, 80-20 ఎప్పుడంటే 80 వచ్చినప్పుట, 80% ఆధ్యాత్మిక జీవనం 80 వచ్చినప్పుడు ఏం చేసుకోను, ఏం చేసుకుంటామండి అప్పుడు. 40లోనే రావాలి, 30-40లోనే రావాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రెండోది ఏం చెప్పామంటే, మనం చేసే ప్రతి పనిని పూజగా మార్చుకోవడం, ఈశ్వరార్పణగా ఈశ్వర భక్తితో చేయడం రెండవది. మూడవది ఏం చెప్పాం అంటే, ఏది వచ్చినా సరే మనం ఫేస్ చేయడం. నిరాశీహి, ఎట్లా వచ్చినా సరే ఇలా అలా జరిగింది చెప్పి ఆందోళన పడకుండా భవిష్యత్తు గురించి ఆలోచన పడకుండా భగవంతుడి మీద భారం వేసి అలా చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళడం అన్నారు. ఎక్స్పెక్టేషన్ వద్దు మనకు, డ్యూటీ ఓరియంటెడ్ నాట్ రిజల్ట్ ఓరియంటెడ్. ఫలం మీద ఉండకూడదు బుద్ధి, ఆలోచన నాకేం వస్తుందా అని ఆలోచించకూడదు. నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని ఆలోచించాలి. ఏ ఉద్దేశంతో చేస్తున్నాను, ఏ భావనతో చేస్తున్నాను, కల్లా కపటం లేకుండా చేయాలి. మనసులో ఒకటి పెట్టుకొని ముందే ప్లాన్ అనమాట, మనసులో ఒకటి పెట్టుకొని చేస్తూ ఉండడం. తర్వాత ఎట్లాగైనా మనకే కదా ఆస్తి వచ్చేది. అమ్మా నాన్నకి సేవ చేసేటప్పుడు లోపల మనసులో ఏముంటుంది, వాళ్ళకి ఇంత ఆస్తి ఉంది నాకు వస్తుంది కదా అని చెప్పి సేవ చేశాడు అనుకోండి, ఏమిటా బుద్ధి? ఆశీహి. కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు దాంతో పని లేదు, నేను సేవ చెయ్యాలి కనుక చేస్తున్నాను, నా బాధ్యత ఇది, నాకు నిజంగా మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు అనుకుని చేస్తే అబ్బాయి నిరాశీహి అని అర్థం. అది చాలా కష్టం చెప్పడం తేలికే. మమకారం లేకుండా అంటే అతి వినయం వద్దు, అతి అహంకారము వద్దు. చేసేటప్పుడు మమకారం, భర్తకి భార్య మీద అతి మమకారం, భార్యకి భర్త మీద అతి మమకారం, ఆ మమకారమే పొసిటివ్నెస్ గా మారిపోయి ఇంకా ఆ పొసిటివ్నెస్ లో ఆ భర్తని తన తన తోబుట్టువులకు కూడా చెందకుండా అంటే వాళ్ళు కూడా దగ్గరికి రానియకుండా చేసేటంత పొసిటివ్నెస్, మోర్ డేంజరస్. భర్తని వివాహం చేసుకున్న తర్వాత అంటే తోబుట్టువులు కూడా మాట్లాడకూడదు, తల్లి మాట్లాడకూడదు, అక్కయ్య మాట్లాడకూడదు, అన్నలు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే నాకు నేను నా పోగొట్టుకుంటానేమో అన్న బాధలు, అంత పొసిటివ్నెస్ అనమాట. ఇంకా ఆ పొసిటివ్నెస్ ఏమవుతుందంటే అవతల వ్యక్తి యొక్క ఒక స్వేచ్ఛని బంధింపజేసేసి ఆ వ్యక్తికి అనారోగ్యానికి ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాలు అన్ని పోతాయి. నువ్వు ముందొచ్చావా, తల్లి తండ్రి ముందొచ్చారా, నువ్వు భార్య ముందొచ్చిందా, అక్క చెల్లెలు ముందొచ్చారా, అన్నదమ్ములు ముందొచ్చారా చెప్పండి. అంటే ఎంత పొసిటివ్నెస్ పెట్టుకుంటుంది. భర్త కూడా అంతే, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా భార్య తల్లిదండ్రులతో మాట్లాడకూడదు, తోటి వాళ్ళతో బంధువులతో మాట్లాడకూడదు, వెళ్ళకూడదు. అంటే ఏమిటి అర్థం? నువ్వు ఎప్పుడొచ్చావు అసలు, వివాహం చేసుకున్న తర్వాత కదా నువ్వు వచ్చావు. కానీ ఆ అమ్మాయికి కుటుంబంతో ఎంత సంబంధం ఉంది. కానీ ఈ పొసిటివ్నెస్ వల్ల ఇద్దరు రెండు వైపులా ఉన్నారులేండి. దీన్నే మమకారం అంటాం, అతి మమకారం. తర్వాత ఆ పిల్లల్ని కూడా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు, వాళ్ళతో మాట్లాడనివ్వరు. ఎందుకంటే నా పిల్లవాడు కదా. నీ పిల్లవాడు ఎవరి వల్ల వచ్చాడు? భర్త వల్ల వచ్చాడు. భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ ద్వారా వచ్చాడు. చూసారా, ఎంత తెలియకుండా మనం మమకారం పెంచుకుంటూ మమకారంలో సంబంధ బాంధవ్యాలు చెడగొట్టుకుని మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. అసలు ముఖ్యంగా ఆ పొసిటివ్నెస్ ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే నాకు ప్రేమ తగ్గిపోతుందేమో, నాకు ప్రేమ పోతుందేమో, నన్ను చూసుకోరేమో అని దిగులు చింత. ఈ వ్యక్తికి అంతే. కనుక ఇట్లా ఒకరికొకరు కుటుంబంలో మానసిక వ్యధలతో అనారోగ్యాలతో జీవిస్తున్నారు మనుషులు. కారణం ఏమిటంటే విశాలత లేదు మనస్సు. మనస్సు విశాలత లేకపోవడంలో స్వార్థం వల్ల ఈ మనసు, ఈ వ్యక్తి నాకే ఉండాలి, ఈ ఆస్తి నాకే ఉండాలి, ఈ పిల్లవాడు నావాడే అని ఎంతకాలం ఉంటారు వాళ్ళు నీతో? అది మమకారం అంటే. చూసారా, ఆ మమకారాన్ని వదిలిపెట్టు. నీది కాదు, అది భగవంతుడిది. ఇల్లు నీది కాదు, భర్త నీవాడు కాదు, భార్య నీది కాదు. వాళ్ళంతా భగవంతుడికి సంబంధించిన వాళ్ళు మొదట, తర్వాతనే నీ వాళ్ళు. అది గుర్తుపెట్టుకో, మర్చిపోక ఎప్పుడైనా సరే. అది నీకు ఒంటికి మంచిది కాదు, మనస్సుకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. కనుక కర్మయోగం ఎక్కడ స్టార్ట్ కావాలి తెలుసా? లయన్స్ క్లబ్లో, రోటరీ క్లబ్లో కాదు, ఇంట్లో స్టార్ట్ కావాలి, వ్యక్తితో స్టార్ట్ కావాలి. ఇంట్లో చేయకుండా ఏదో రోటరీ క్లబ్లో చేస్తాను, లయన్స్ క్లబ్లో చేస్తానంటే ఎవరికి కావాలండి? సేవ చేస్తాట బయటికి పోయి సేవ. భార్యతో ఎలా ఉండాలో తెలియదు, లయన్స్ క్లబ్కి సేవ ఎవరికి కావాలి? భర్తతో ఎలా మెలుచుకోవాలో తెలియలేదు ఆవిడకి, లయనెస్గా ఉంటుంది ఆవిడ, ప్రెసిడెంట్ సెక్రటరీ అలా ఉంటారు. అందరిని అంటలేదండి, చెప్తున్నా. ఇంటి చక్క, ఇంటిని చక్క పెట్టుకో మొదట, తర్వాత సమాజాన్ని ఉద్ధరించు. ఇంటిని చక్క పెట్టుకోలేని వాడు సమాజాన్ని ఉద్ధరించలేడు, అది అది పరమసత్యం. నిన్ను నువ్వు ఉద్ధరించుకో మొదట, నీ కుటుంబాన్ని ఉద్ధరించు. నువ్వు ఒక ఆదర్శం వ్యక్తిగా జీవించాలి. జీవించినప్పుడే సమాజం తానందరూ తానుగా మారుతుంది. అలా మారకుండా నువ్వు ఏదో ఎవరినో మార్చాలనుకోవడం భ్రమ. అది నీ యొక్క జీవన విధానం చూసే అవతల వాళ్ళు నేర్చుకుంటారు. ఇవన్నీ ఐదు పాయింట్లు. నిరాశీహి నిర్మమః అన్నారు. తర్వాత సమత్వం, అన్నిట్లో సమంగా ఉండాలని చెప్పాను ఐదవ పాయింట్. ఏది వచ్చినా సరే సమమైన బ్యాలెన్స్గా ఉండాలి మనస్సు ఎప్పుడు కూడా. ఆటుపోట్లు అంటారు చూసారా, ఒడుదుడుకులు వస్తుంటాయి జీవితంలో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి ఎట్లా ఉన్నా సరే. అది తర్వాత చివరి టాపిక్ 36-43 వరకు. ఓ, అర్జునుడు చివరి ప్రశ్న వేశాడు, ఇంత మంచి కర్మయోగాన్ని అనుష్ఠించకుండా ఉండడానికి ఏమిటి కారణం అన్నాడు అర్జునుడు. ఇట్లాంటి కర్మయోగం వల్ల చిత్తశోధకం అవుతుంది, జ్ఞాన యోగ్యత వస్తుంది కదా, మరి ఎందుకు అందరూ పాటించరు అంటే, ఏం లేదు నాయన, కామమే కారణం అన్నాడు. కామం వల్ల అంటే అతి ఆశ మనిషి, కామం వల్ల క్రోధం వస్తుంది, ఆ క్రోధం వల్ల బుద్ధి చెడిపోతుంది మనిషికి, కనుక కామాన్ని జయించు అన్నాడు. మొదట ఏ కామాన్ని, ధర్మ విరుద్ధమైన కామాన్ని జయించు అన్నాడు. జయించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అది కనుక జయించకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా పతనమైపోతావు, అది జయించాలి అంటే ముందు ఇంద్రియ నిగ్రహం దమ, మనోనిగ్రహం శమ, తర్వాత వివేక, ఏది చూస్తే ఏది వింటే అలా చేయాలని కోరుకోవాకు, ఇది ధర్మమా కాదా అని ఆలోచించు, వివేకాన్ని ఉపయోగించు. వివేకం అంటే ఏమిటి, ఈ యొక్క నేను ఈ వస్తువు నుంచి నేను ఎంత అంటే ఆత్మ అనాత్మ వివేకం, ఇందులో ఎంత సత్యం ఉంది ఏమిటి అనేటటువంటి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా చేయకూడదు ఎప్పుడు కూడా. నిదానమే ప్రధానం అంటారు. వివేకంగా ఉండు ఎప్పుడు కూడా, తొందరపడి చెయ్యకు, అనుజ్ఞ లేకుండా చెయ్యకు, పర్మిషన్ లేకుండా చెయ్యకు ఏది కూడా. నీ సొంత నిర్ణయాలు తీసుకోవాలి అన్నిటికీ, సొంత నిర్ణయాలు అన్నిటికీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అవతల వాళ్ళ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా మన అవతల వాళ్ళ విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటాం, భార్య విషయంలో భర్త, భర్త విషయంలో భార్య, పిల్లల విషయంలో తల్లిదండ్రులు, అన్నిటికీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అవతల వాళ్ళ విషయంలో అని చెప్పి కృష్ణ పరమాత్మ అన్నిటికీ, ఇది తాత్కాలిక పరిష్కారం. శమ, దమ, వివేకం ఇవన్నీ కూడా తాత్కాలిక పరిష్కారం. ఇంద్రియ నిగ్రహం అసలు పరిష్కారం ఏమిటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆత్మజ్ఞానం లేకపోతే మనిషికి సమస్యలు ఉంటూనే ఉంటాయి, అవి బాధిస్తూనే ఉంటాయి. కనుక మనం ఏదో కొంత కొంత అడ్జస్ట్ చేసుకున్నా కూడా, టెంపరీగా ఇవన్నీ పాటించినా కూడా, ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం మాట్లాడకుండా ఉన్నా కూడా, అవన్నీ కూడా శాశ్వత పరిష్కారం కాదు. కానీ అవి చెయ్యాలి. శాశ్వత పరిష్కారం అంటే కర్మయోగాన్ని అనుష్ఠానం చెయ్యి, జ్ఞానయోగానికి రావాలి, శాస్త్రాన్ని చదవాలి, మంచి వాక్యాలు వినాలి గురువు నుంచి, సత్సంగం ఉండాలి, సద్గ్రంథ పఠనం ఉండాలి. ఆ సమయాన్ని ఇవ్వకపోతే, నువ్వు పొందవలసిన టైంలో జ్ఞానాన్ని పొందకపోతే నీ జీవితం దుఃఖమయం అవుతుంది. కనుక జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలి అంటే ఆధ్యాత్మిక జీవనం ప్రధానంగా ఉంచుకో, నిరాశగా ఉండు, నిర్మమగా ఉండు, సమత్వ బుద్ధితో ఉండు, ఈశ్వరుణ్ణి మర్చిపోవాలి ఎందులో కూడా, అహంకారాన్ని వదిలిపెట్టు, మమకారాన్ని వదిలిపెట్టు, నీ యొక్క కర్తవ్యాన్ని చేస్తూ ఉండు అర్జున, కర్మయోగాన్ని ఆచరించు, నువ్వు ఆ యొక్క శ్రేయస్సుకి అర్హుడు అవుతావు, జ్ఞాన యోగానికి అర్హుడి అవుతావు. అర్హుడి కావాలి అంటే ముందు తయారు కావాలి కదా. అందుకని నీకేది శ్రేష్టం, కర్మయే శ్రేష్టం, కర్మయోగంగా చెయ్యి. అది ఇప్పుడు నీ యొక్క డ్యూటీ ఏమిటి ఇక్కడ, యుద్ధం. తస్మాత్ యుద్ధస్వ భారత. ఇంతటితో కర్మయోగాన్ని పూర్తి చేశారు కృష్ణ పరమాత్మ.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.